మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త సన్మంగళాన్ని సంతు. హనుమంతుడు పరమ బుద్ధిమంతుడు, రావణ సభలో రావణునికి దర్శనమిచ్చాడు. రావణుడు హనుమంతుడిలో అనేక మూర్తులు చూచాడు. అందులో ఒకటి నందీశ్వరుణ్ణి చూచాడు, రెండవది కొంపదీసి ఇతడు బాణాసురుడా అని కూడా అనుకున్నాడు. కింసిద్ బాణోపి వాసురహ అని ఈ బాణాసురుడు అనుకోవడంలో ఉన్న వెనక ఉన్న కథని మనం చెప్పుకుంటున్నాం. బాణాసురుడు బలిచక్రవర్తి నూరుగురు కొడుకులలో ఒకడు. కఠోర దీక్షతో శివుడి గురించి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ముందు 1000 చేతులు అడిగాడు. ఆపై 1000 చేతులతో సంతోషం పొందక, శివుడంతటి వాడిని నా కోట గుమ్మం దగ్గర కాపలా ఉండమని కోరాడు. ఏం చేస్తాం పాపం, పరమేశ్వరుడు ఆశ్రిత వత్సలుడు, భక్తవత్సలుడు ఆయన. అందుకని నాయన సరే నీ ఇష్టం నువ్వు కాదని అంటం లేదు, నీ మాట కాదనలేను. భావభవారిని పదములెప్పుడు భక్తిని ఆశ్రయించేదని అంటున్నావు, కాపలా ఉంటాను అన్నాడు. ఇక్కడే ఈ భక్తుల్లో కొంతమంది చేసే ఒక తీవ్రమైన అపచారం ఇది. పరమాత్ముడు ఎంత భక్త సులభుడో ఆయన ఎడల మనం అపచారం చేస్తే దాని ఫలితం అంత అనుభవించాలని తెలియాలి. వాడికేం అనిపించదు, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సమస్త లోకాలని అధిపతి అనే పేరుతో, ఈశ్వరుడు అనే పేరుతో పరిపాలించే భగవంతుణ్ణి గుమ్మం దగ్గర గేట్ కీపర్గా పెట్టుకుంటానంటే అది వాళ్ళు తాత్కాలికంగా బాగుంటుంది, కానీ చిట్ట చివరికి ఎప్పటికైనా దానివల్ల దుష్ఫలితం వచ్చి తీరుతుంది. చెయ్యరాని అపచారాలు పరమాత్మకి చేస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు డెప్ప మీద ఒకటి కొడతాడు ఆయన, ఆయన కొట్టకపోవచ్చు. ఆ అపచారమే మనకి పతనానికి హేతు అవుతుంది. ఆ విషయం వాడు కనిపెట్టలేకపోయాడు. శివుడు తన భార్యతో, కొడుకుతో, అలాగే సుబ్రహ్మణ్యస్వామి రెండో పుత్రుడు ఆయనతోటి అందరితో కలిసి నందీశ్వరాది ప్రమథగణాలతో కలిసి వాడి గుమ్మం దగ్గర చాలా కాలం కాపురం ఉన్నాడు. అలాగే ఎండకి ఎండాడు, వానకి తడిశాడు, చలికి తట్టుకున్నాడు, ఏం మాట్లాడలేదు. కైలాసం విడిచిపెట్టేశాడు. ఎవరు పిలిచినా ఇక్కడి నుంచే వెళ్ళి దర్శనమివ్వడం మొదలుపెట్టాడు. ఇక్కడితో వీడి అహంకారం అణగలేదు. సమస్త లోకాలని జయించాక కండకావరం పెరిగిపోయిందిట, చేతుల తేట ఎక్కువైపోయిందిట, అది తట్టుకోలేకపోయేటవాడు. అందుకని ఒకనాడు ఏం చేశాడు ఈ మూర్ఖుడు, మళ్ళీని శివుడి దగ్గరికి వెళ్ళాడు, భక్తితో నమస్కరించాడు. శంకర భక్త మానస వశంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ ఖేలన భక్త పాలన. శంకర, నీవు పరమ కరుణాస్వరూపుడివి, అసలు నీ పేరే శంకరుడు. శం అంటే సుఖము లేక ఆనందం. శం కరోతీతి శంకర, మానసిక ఆనందాన్ని తృప్తిని ప్రశాంతతని ప్రసాదిస్తాడు కాబట్టి పరమాత్ముడికి శంకరుడు అని పేరు. శంకరుడికి నమస్కారం చేస్తే మనకు ముందు శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది, మనస్సు ఎప్పుడూ కుళ్ళు కుతంత్రాలు కుట్రల వైపు వెళ్లకుండా ఆనందాన్ని పొందుతుంది. ఏదో తెలియని దివ్యానుభూతి. ఏది భక్తితో ఆరాధిస్తే, కేవలం కోరికల కోసం ఆరాధిస్తే కోరికలు తీరతాయి, కానీ జ్ఞాని అందుకే శంకరుణ్ణి మనశ్శాంతి కోసం శాశ్వత శ్రీకైవల్యానికి అర్చించాలి. నువ్వు అటువంటి వాడివి, భక్తుల మనస్సులను వశంకర వశం చేసుకునేవాడివి. భక్తుల మనస్సులు ఎప్పుడు ఆయన అధీనంలో ఉంటాయి, పరమాత్మ అధీనంలో. దుష్టులై మదంతో అహంకారంతో కన్ను మిన్ను గానక విర్రవీగుతూ ఉండే రాక్షసుల్ని నాశంకర నాశనం చేసేవాడు అని అర్థం. అంచేతే కొంచెం అక్కడ నాశంకర అన్నప్పుడు నాశం కర అది అనమాట కలిపి చదివేటప్పుడు భవన శంకర అనకూడదు, భవ నాశంకర. కొంచెం పద విచ్ఛేదం చేసేటప్పుడు కలిపేటప్పుడు చూసుకుంటే అర్థం అపార్థం అవదనమాట. ఇక్కడ రాక్షసులు అంటే వీడు రాక్షసుడేగా, అక్కడ అర్థం అది కాదు. అక్కడ లోకద్రోహులు అనవసరముగా ఇతరులకు హాని కలగజేయడానికి తమ తెలివితేటల్ని పరాక్రమాన్ని జ్ఞానాన్ని ఉపయోగించే వాళ్ళందరినీ కూడా అసురులు అంటారు. అటువంటి వాళ్ళను నాశనం చేస్తావాయన. అందుకని అటువంటి దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకరవర్ణ శరీరమంతా తెలుపు కంఠం మాత్రం విషం తాగడం వల్ల నలుపెక్కింది. ఒకనొకప్పుడు జగత్ప్రళయం వచ్చేసింది. క్షీరసాగర మథన సమయంలో లోకాలన్నిటినీ నాశనం చేసే కాలకోట విషం పుట్టింది సముద్రం నుండి. అప్పుడు రక్షించమని ప్రజలంతా నీ దగ్గర మొరట్టారు. నువ్వు వెంటనే కేవలం ఒక నేరేడు పండంతగా మార్చి ఆ కాలకోట విషయాన్ని అంత విషాన్నేకంగా లోకమంతా వ్యాపిస్తున్న విషయాన్ని ఒక చిన్న నేరేడు పండులాగా నల్లగా మార్చి దాన్ని తీసేసి మింగేసి కంఠం దగ్గర అట్టే పెట్టావు. లోపలికి వెడితే లోపలున్న లోకాలు నశిస్తాయి, బయట ఉంటే ఊర్ధ్వలోకాలు నశిస్తాయి. ఇటు బయట లోకాలకి లోపలి లోకాలకి నాశనం లేకుండా కంఠం దగ్గర అట్టే పెట్టేట్టు ఆయన. ఇక్కడే ఒక అంతరార్థం ఉంది. కంఠం దగ్గర అట్టే పెట్టడం అంటే రహస్యాలు బహిర్గతంగా చేయకుండా ఉండడం, అలాగని లోపలే ఉంచుకుని వెళ్ళిపోకుండా ఉండడం, రెండూ కూడా చాలా అవసరం. కొంతమంది నోట్లో నువ్వు కింద నాలదు అందరికీ చెప్పేయటం, వేరే వాడికి వేరే అక్కర్ల టెలిఫోను లోపల లోపల పెట్టుకుని వాడే బాధపడి నశించిపోవడం కూడా ఇబ్బంది. అలా కాకుండా కంఠస్థానంలో పెట్టుకుని ఎప్పుడు అవసరం అప్పుడు చెప్పడం, అనవసరమైన చెప్పకుండా ఉండడం అని అర్థం అన్నమాట. తర్వాత కంఠాన్ని విశుద్ధి చక్రము అంటాం. విశుద్ధి చక్రం దగ్గర విషం ఉంది అంటే సమస్త లోక సంబంధమైన వాసనలను కంఠంలో అదిపి పెట్టి బయటికి రానివ్వకుండా, విషము అనగా వాసనలు కోరికలు నీచమైన కోరికలు అవి బయటపడకుండా అదుపులో పెట్టడం అని అర్థం. ఆ రకంగా లోక సంరక్షణ చేసి కంఠం నలుపు చేసుకున్నావు, అది నీకు ఆభరణమయ్యింది. కంఠం నలుపు శరీరం అంతా తెలుపు కాబట్టి పాండు నీల రుచి శంకరవర్ణ. పాండు అంటే తెలుపు, నీలం అంటే నలుపు, ఈ రెండింటి యొక్క రుచి అంటే కాంతి. ఈ రెండు కాంతులు శంకరమైన కలయిక అయిన కలపబడిన వర్ణము కలవాడా, రెండు రంగులతో వెలిగిపోతున్నాడు ఆ స్వామి. ఇక నిజాంగ భోగిరాట్ కంకణ, ఆయన అవయవాలకు కూడా బో చాలా నగలున్నాయి. కాకపోతే మనకి ఆయనకి ఉన్న నగలు తేడా. మనం బంగారపు కంకణాలు వేసుకుంటే ఆయన అలా కాదట, బుస్సు బుస్సు అని పైకొచ్చే పాముల్ని శరీరానికి ధరించాడు. ఆయన చేతులకి కంకణాలుగా, భుజాలకి భుజకీర్తులుగా, మెడలో గొలుసుగా పాముల్ని పెట్టుకున్నాడు. అందుకని నిజ అంగ అంటే నీ అవయవాలకు భోగిరాట్ కంకణ. భోగిరాట్ అంటే సర్పరాజులు అన్నమాట. పాములే నీ శరీరానికి ఆభరణాలు, అలా ఆభరణాలుగా ధరించు. ఎవడైనా ఈ సృష్టిలో పాముల్ని ధరించగలడా? నీవు తప్ప. నీవు మహానుభావుడివి గనక మహాభయంకర విషంతో ఉన్న ఆదిశేషుడంతటి వాడి తమ్ముణ్ణి వాసుకిని కంఠంలో పెట్టుకున్నావు, తక్కిన పాముల్ని భుజాలకి చేతులకి ధరించావు, నడుముకు కూడా మనం బెల్ట్ ఆడవాళ్ళు వడ్డాణాలు ఇంకా కొంతమంది మొలతాడు కట్టుకున్నట్టుగా పాముని బిగించి కట్టుకున్నాడు ఆయన ఏకంగా చర్మం కిందకు పడిపోకుండా. ఆహాహా ఏమి నీ గొప్పతనం అయ్యా, ఇలా పాముల్ని శరీరానికి ఆభరణాలుగా ధరించావు అన్నాడు. దానివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత దొంగ పీనుగైనా ఆభరణాలు కొట్టేయలేడు. మన ఆభరణాలు కొట్టడానికి కొంచెం ప్రయత్నం చేస్తారు. ఎవడన్నా అలా చెయ్యేశాడంటే హడిలు తెస్తాడు. ఈ జీవితంలో వాడు దొంగ వాడిక. అంచేత లోకంలో దొంగలను కూడా అదుపులో పెట్టడానికి స్వామివారు శరీరానికి ఆభరణాలుగా పాముల్ని ధరించాడు విషసర్పాలని. తద్వారా లోకాన్ని విషసర్పాల బారి నుండి రక్షిస్తున్నాడు ఆయన. పార్వతీ హృదయ కైరవ కైరవమిత్ర అన్నారు. పార్వతీదేవి హృదయం కైరవము అంటే కలువ పువ్వు. కలువ పువ్వుని వికసింపజేసేది ఎవరు? చంద్రుడు. చంద్రుడికి కైరవమిత్రుడు అని పేరు అనమాట. చందమామకి కైరవమిత్రుడు అనగా కలువ పువ్వులకు మిత్రుడు. కలువ పువ్వులు చంద్రుడు వస్తే వికసిస్తాయి. ఈ పార్వతీ హృదయం అనే కలువ పువ్వుకి కలువల బాంధవుడు చంద్రుడు వినువు. స్వామివారి ముఖం చూడగానే పార్వతీదేవి హృదయం టక్కన వికసిస్తుంది. మంచి భర్త, ప్రేమించే భర్త ముఖం చూడగానే ఏ స్త్రీ హృదయమైనా అలా వికసిస్తుంది. నువ్వు అంతటి ప్రేమించే భర్తవి. యోగి హృత్పంకజ పంకజాప్త. యోగుల హృదయములు తామర పువ్వులు. ఈ తామర పువ్వులను వికసింపచేసి సూర్యుడివి నీవు. యోగుల హృదయ పద్మములను వికసింపచేసి వారికి యోగ శక్తిని అందజేసి సూర్యభగవానుడివి నువ్వు. తాండవ ఖేళన భక్త పాలన నీకు నమస్కారం. తాండవ నృత్యం చేయడంలో ఇహ నిన్ను మించిన వాళ్ళు లేరు. భక్తులను పరిపాలిస్తావు, వాళ్ళు ఏం ఇవ్వకపోయినా ఇచ్చిన ఒక్కసారి శివా అన్నంత మాత్రం చేతనే ఏం కావాలనాయనా అని పరుగు పరుగును వచ్చేస్తావు. అటువంటి నీకు నమస్కారం. దేవ జగన్నాథ దేవేంద్రవందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. రజతాచల నివాస నిజవైరి విధ్వస్త గజరాజ వస్త్ర పరిధాన గజరాజ వసన పరిధాన. స్వామి, నీకు ఏమని స్తోత్రం ఇవ్వగలుగుతాను? దేవా, నువ్వు జగన్నాథుడివి, దేవేంద్రుడి చేత నమస్కారాలు అందుకుంటావు. దేవేంద్రుడు ఏమిటి? సమస్త దిక్పాలకులు నీ పాదపద్మాలు ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో నీకు నమస్కారం చేయకుండా, నీ ఆశీర్వచనం పుచ్చుకోకుండా ఏ పని చేయలేరు. అటువంటి జగన్నాథ దేవేంద్ర వదిత నీకు నమస్కారం. దానం చేయడం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి. అందుకే నిన్ను మహాదాత అన్నారు. పవిత్ర చరిత్ర నీది. చరిత్ర అంటే ప్రవర్తన. నీ శీలం చాలా గొప్పది. ఎంత పవిత్రంగా ఉండాలో జీవి అంత పవిత్రంగా ఉండి తద్వారా మానవుల్ని నాయనలారా, మీ ప్రవర్తన, మీ చరిత్ర, మీ శీలమే మీకు రక్ష, మీ శీలమే మీకు ధర్మం, అదే మీ కూడా ఉంటుంది. ఎంత గొప్పవాడైనా ఎంత సామాన్యుడైనా ధర్మాన్ని పరిపాలిస్తే ఆ ఒక్క ధర్మం వాడిని రక్షిస్తుందని లోకానికి చాటుతున్న పవిత్ర చరిత్రుడివి నీకు నమస్కారం. ఆపై బాలేందుభూష చంద్రరేఖని ధరిస్తావు ఆభరణంగా, అటువంటి నీకు నమస్కారం. సద్భక్త పోష, భక్తులకు ఎప్పుడూ నువ్వే దిక్కు కాబట్టి భక్తుని పోషించేవాడివి. రజతాచలం మీద నిరంతరం నివసిస్తావు. గజచర్మాన్ని భక్తి శ్రద్ధలతో నీ పాదాలు పట్టుకున్నాడు పూర్వం గజాసురుడని వాడు, నా చర్మం ధరించుకున్నాడు, అలాగే ధరిస్తున్నావు. సురవైరి విధ్వస్త సోలహస్త, రాక్షసుని పొడిచి చంపి అవతల పారేస్తావు, చేతిలో సోలం ధరిస్తావు, అటువంటి నీకు నమస్కారం. నిన్నెవ్వడు పొగడగలడు? కాకపోతే ఇప్పుడు నేను కేవలం నిన్ను స్తోత్రం చేయడానికే రాలేదు, నాకున్న బాధ ఒకటి చెప్పుకోవడానికి వచ్చాను. ఏమయ్యా, నీకు కాపలా కాస్తున్నా మేమందరం, నీకేమిటి బాధ అని అడగచ్చు. ఇప్పుడు అదే పెద్ద బాధ అయి కూర్చుంది నాకు. దేవా, నువ్వు నాకు 1000 చేతులు అడగగానే ఇచ్చావు. ఈ 1000 చేతులు తేట ఎక్కువైపోయి బలం ఎక్కువైపోయింది. ఈ బలం ఉపయోగించేవాడన్నా తన్నాలి, కొట్టాలి, యుద్ధం చేయాలంటే నాతో యుద్ధం చేసేవాడు ఒక్కడో దొరకటంలా. శరీరం ఎందుకు బలంగా ఉండాలి? శత్రువుని పడగొట్టడానికి. పడగొట్టాలంటే యుద్ధం చేయాలి ఎవడన్నా? ఇంద్రుడు పారిపోయి, యముడు పారిపోయి, అగ్ని పారిపోయి, ఇంకోడు పారిపోతూ ఉంటే ఎవడితో యుద్ధం చేస్తాం? ఈ చేతులు కొంచెం బరువు ఎక్కువైపోయి ఈ బరువు తీరడంలా, కొవ్వు అంటారు దాన్ని. ఎవడైనా మూర్ఖుడు చేతులు బరువుగా ఉన్నాయి కావాలని కోరాడా బలం? ఇప్పుడు ఆ బలం తనకి విసుగ్గా ఉందిట, దానికి తగిన యుద్ధం చేసేవాడు లేడట. ఇక్కడ విజృంభించాడు కవిగారు. హుంకార కంకణ క్రేంకార సింజినీటంకార నిర్ఘోష సంకులంబు చండ దోర్దండ భాస్వన్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు సోలాహతక్షతో ద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు ఉద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగా గదరపలే నట్టి కరములు కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. పరమేశ్వర, నువ్వు నాకు ఇచ్చావు 1000 చేతులు. ఈ చేతులతో సంహారం చెయ్యాలి శత్రువుల్ని. ఆ యుద్ధం ఎలా ఉండాలి? హుమ్మని నోటితో హుంకార శబ్దం చెయ్యాలి. ఈ చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, మనకు 2 3 ఉంటే గొప్పవాడికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నీ కంకణాలే. ఈ కంకణములు వెనక్కి ముందుకి కదిలినప్పుడల్లా ఒకదానికోటి తగిలి క్రేంకారం చేస్తున్నాయట, పెద్ద శబ్దం చేస్తున్నాయట. అలా యుద్ధం చెయ్యాలి. సింజినీటంకార ధనుస్సు ఎక్కువ పెట్టి బాణం విడిచిపెడుతున్నప్పుడు అల్లు తాడు ఉంటుంది, ఈ వింటికి ఉన్న తాడు నారి, ఆ నారి వెనక్కి వచ్చి ముందుకు కొట్టుకోగానే ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని ధనుష్టంకారం అంటారు. అదిగో అలా సింజినీ టంకారం చేస్తూ ఈ శబ్దమంతా లోకంలో వ్యాపించేలాగా భయంకర యుద్ధం చెయ్యాలి. మంచి శరీర బలంతో మహారాజుల మీదకి దాడికి వెళ్ళి వాళ్ళ చేతులన్నీ పొట్లకాయలు నరికినట్టు పట్ట 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 నరికెయ్యాలి. రాజుల శిరస్సులు ఖండించాలి. సోలంతో ఒక్కొక్కడి ఒక్కొక్క పోటు పొడిచి ఇలా పైకెత్తుతూ ఉంటే ఆ పోటుకి వాడి శరీరం నుంచి రువ్వన నెత్తురు పైకి లేవాలి. అలా పైకి లేచి ఫౌంటైన్ చిమ్మినట్టు చిమ్మెయ్యాలి. ఓ ఏనుగు తొండంతో నీరు విడిచిపెడితే నీరు ఎలా పైకి విడుతుందో మేము పొడిచినప్పుడు శత్రువుల శరీరాల నుండి కంఠస్థానాల నుండి పొట్టలో నుంచి నెత్తురల ఉబికి ఉబికి ఎగిరి పైకి జిమ్ముతూ ఉంటే ఆ నెత్తురు కళ్ళారా చూడాలి. అప్పుడు శరీరానికి బలం ఉన్నందుకు 1000 చేతులున్నందుకు వీరులకి లాభం. ఇంకా ఏం చేయాలంటే పిడికిట్ల పోట్లతో ఏనుగుల మీద పడి వాటి కుంభస్థలాలన్నీ పట 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 మొత్తేస్తూ ఉంటే ఆ కుంభస్థలాలు పగిలి మెదడులో ఉన్న మాంసం గుజ్జై ఈ గుజ్జు నేల మీద పడి అక్కడి నుంచి కూడా నెత్తురు మాంసముద్దలు పైకి చెమ్మాలి. ఇంత భయంకర యుద్ధం చెయ్యడానికి మన చేతులు తోడ్పడాలి. అలా తోడ్పడలేని చేతులున్నాయే ఆ చేతులు కరము దుఃఖకరములగాక. కరము అంటే మిక్కిలి అని కూడా అర్థం. దుఃఖకరమవుతాయి, చాలా దుఃఖానికి కారణమవుతాయి ఈ చేతులు యుద్ధం చేయకపోతే. సంతోషకరములగునే, ఇవి సంతోషానికి హేతువులు కావు, దుఃఖం కలిగిస్తాయి తప్ప. అంతటి మహాపరాక్రమ విక్రమ క్రమాన్ని చూపించాలి. కానీ అలా చూపిద్దామంటే నాతో యుద్ధం చేసేవాడు అక్కడు లేడు. దిగ్గజాల దగ్గరికి వెళ్ళా, 8 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి. ఆ ఏనుగుల్ని అష్ట దిక్ గజములు అంటాం. 8 దిక్కుల్లో మోస్తున్నాయి కనుక వాటిని అష్ట దిగ్గజాలు అంటారు. అక్కడికి వెళ్ళి ఈ చేతులతో కొట్టా, అవి పారిపోయాయి. ఈ చేతులకి పని లేకుండా పోయింది. కొండల్ని పిండి చేద్దామని పెడితే అవి పిండి అయిపోతున్నాయి ఈ చేతులు తీట తీరడంలా. ఇంద్రాది దేవతలు పారిపోతున్నారు. మానవుల సంగతి చెప్పేక్కర్లా. ఇంక ఎందుకు ఈ చేతులు? అబ్బా, బాగా బరువు ఎక్కువైపోయాయి. యుద్ధం చేయాలి. మంచి వీరుడికి చేతులు కదవకపోతే కొంతకాలానికి బరువు. రోజు డ్యాన్స్ చేయడానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. 4 రోజులు డ్యాన్స్ చేయకపోతే మోకాళ్ళు నొప్పులు పెట్టుకుంటాయి. వాళ్ళకి తెగ తినడానికి అలవాటు పడిన పళ్ళు ఉంటాయి. అస్తమాటు పిండి మిల్లు అన్నట్టు ఆడాలి ఈ తిండి మిల్లు. అలాంటి వాడికి తినకపోతే ఈ పళ్ళు పనికిరావు. అలాగ నా చేతులు కూడా యుద్ధం చేయలేక పుళ్ళు అయిపోతున్నాయి. యుద్ధం చెయ్యాలి కానీ ఎవడో లేడు. ఇంకొకటే మిగిలింది. అనిలో నన్ను నెతిర్చి బాహుబల శౌర్య స్ఫూర్తి పోరాడజాలిన వీరుంటొకడైన పందెమునకున్ లేడయ్యే భూమండలిన్ అనయంబున్ భవదీయ దత్తకర సాహస్రంబు కండూతివాయు ఉపాయంబును లేదా ఈ భరము ఎట్లోర్తున్ ఉమానాయక. దేవా, నాతో యుద్ధరంగంలో ఎదురుగుండా నిలబడి తన బాహుబలంతో ధైర్యంతో శౌర్యంతో పరాక్రమంతో పోరాడగలిగే వీరుడు పందెం వేసినా ఒక్కడూ దొరకట్లేదు ఈ భూమండలిలో. నీవిచ్చిన 1000 చేతుల తేట నాకు తీరడం లేదు. వాడు చెప్పుకున్నాడు, అనయంబున్ భవదీయ దత్తకర సాహసరంబు కండూతి. కండూతి అంటే దొరద, తేట. నీవిచ్చిన ఈ 1000 చేతుల తీట రోజు ఎక్కువైపోతుంది. నాకు ఉపాయంబును లేదా? దీనికి ఉపాయం ఏం లేదు. ఈ భరమును ఎట్లోర్తున్, ఈ బరువు ఎలాగా నేను తట్టుకోవటం? ఉమానాయక, నీ ఒక రెండు దక్క ఇక్కడ చిట్ట చివరి వీడి అహంకారం ఇంత స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్క నువ్వే దొరుకుతున్నావు ఇక ఈ చేతులు ఇచ్చి నాతో యుద్ధం చేయడానికి. కాబట్టి నువ్వు నాతో కాసేపు కలబడకూడదు. నీ అంతు చూసి వీడితో బిష్కుని బిష్కుని బాత్తాను ఈ భుజాలతోటి. అప్పుడు నాకేమో దొర తీరుతుంది, కాసేపు కాలక్షేపం అవుతుంది. ఆ సంగతి నీ సంగతి కూడా లోకానికి తెలుస్తుంది. శివుడు శిష్యుడు శివుణ్ణే తన్నాడంటే ఎంత గొప్పయ్యా అన్నట్ట. నీ ఒక రెండు దక్క అని అనేసరికి ఆ ధనుజాధిపు మాటకు చాలరూసి లో నూనిన రోషవార్ధిక్కడ లొప్తగా ఇట్ల నీ పల్కే. శివుడికి అసహ్యం వేసింది. తండ్రితో మాట్లాడవలసిన విధానం కొడుకిదా, శిష్యుడు గురువుతో మాట్లాడే విధానం ఇదా, పరమాత్మతోటి రాక్షసేశ్వర ఇదా, నాతో యుద్ధానికి వస్తావా? చివరికి నా దగ్గర వరాలు పొంది సర్లే మూర్ఖుడా. ఒక విషయం చెబుతున్నాను, ఇక ఆయన ఇప్పుడు అన్నాడు, విను మూఢ చెత్త. మూర్ఖుడా, నీ కోరిక ఏమిటంటే ఈ చేతులు బరువు ఎక్కువగా ఉన్నాయి, అంతే కదా, కంగారు పడకు, కొంతకాలం అందరితో యుద్ధం చేయి చేయి తిరుగుని ఇష్టం వచ్చినట్టుగా. కానీ నేను దేవుణ్ణి నువ్వు అంటే అభిమానం కలిగిన వాడిని కనుక నీతో యుద్ధం చేసి నేను సంపన్న, కానీ నీ కేతనమెప్పుడ కారణంబ ధారుణి గూలున్, నీ జెండా రథం మీద ఉన్న జెండా, నీ కోటగోడ మీద ఉన్న జెండా, నీ జెండా దానంతట అదే ఎప్పుడు ఏ ఎజెండా లేకుండా కింద పడిపోతుంది ఒకేసారి, దానంతట అదే నీ జెండా తనంత తాను నేల మీద రాలిపోయినప్పుడు నా అంతటి వాడు ఒకడు వస్తాడు, ఇంకా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కోరిక కోరవు నువ్వు ఏ అన్నాడు. అప్పుడు కూడా వాడికి అర్థం అవలా, అయితే చేతులు తేట తీరుతుందా, ఎప్పుడు జెండా పడుతుందో ఎప్పుడు జెండా, జెండా పడటం అంటే చావడం అని అర్థం, పిచ్చిపోయిన అది కూడా అర్థం కావట్లా, జెండా కిందకు దిగిపోయిందంటే ఆ రోజు నుంచి పతనం అని అర్థం, అది కూడా అర్థం కాక జెండా ఎప్పుడు పడుతుందా అని దేవుడికి ఒక దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయేటవాడు. అలా బయలుదేరిన వాడు దారిలో అనుకోకుండా రావణుణ్ణి చూశాడు. రావణాసురుడికి 20 చేతులు, వీడికి 1000 చేతులు. రావణాసురుడు వాడి జీవితంలో చాలా చావు దెబ్బలు తిన్నాడు, ఏదో నేను ఒక్కడిని లేను కానీ మిగతా వాళ్ళు అందరూ చావు కొట్టారు, వాడిని ఎక్కువ మీద కొట్టవలసిన వాళ్ళే కొట్టారు. మొట్టమొదట నందీశ్వరుడి చేతిలో చివాట్లు అయ్యాయి, చెప్పు దెబ్బలు అయ్యాయి, శాపం అయ్యింది. ఈ పట్టి బాణాసురుడు కనపడగానే ఎవడెవరాను అన్నాడు. కేశవదాస్ అని హిందీలో గొప్ప కవి ఉన్నాడు, అందులో ఈ సంభాషణ చాలా హిందీలో బారాస్తాడు. దశ కంఠ రేసెట్ చాండి దేహట్ హా బారు బారు నవోలియే అని అందమైన ఛందస్సు అన్నమాట అది. ఒరే మూర్ఖుడా, అడ్డంగా నిలబడ్డావేమిట్రా, హఠం పలకకుండా పక్కకి తప్పుకో అన్నాడు బాణాసురుడు. వాడేం చేశాడు, అంతకంటే మూర్ఖుడు, వీడితో యుద్ధానికి వచ్చాడు. ఇంతకీ ఇద్దరూ కలిసి సీతాస్వయంవరానికి వెడుతున్నారట. సీతాస్వయంవరానికి రావణుడు వచ్చినట్లుగా, బాణాసురుడు వచ్చినట్లుగా శివపురాణము పరాశర సంహిత చెబుతోంది. హిందీలో కేశవదాస్ చాలా చక్కగా రాశాడు ఈ సంభాషణ అదనమాట. రాజపుత్రి కితై అని ఎత్తుకుంటాడు, ఎత్తుకోవడం ఏదిరా రాజపుత్రి సీత అంటాడనమాట. సరే మొత్తం మీద ఏదేమైనా ఇది వాల్మీకి రామాయణంలో మాత్రం ఉండదు, మనం చెప్పుకునేది ఆంజనేయ చరిత్ర కనుక హనుమత్ సంబంధమైన విషయాలలో దీని అందుకని తీసుకురావాల్సి వస్తుంది. ఇద్దరికి వాదోపవాదాలు పెరిగాయి, నువ్వు తప్పుకుంటే నువ్వు తప్పుకున్నారు, ధ్వంసంఠ అంటే ధ్వంసంఠ అన్నారు. హఠాత్తుగా విజృంభించి రావణాసురుడు ఏదో పెద్ద గొప్పగా బాణాసురుడి మీదకు దూకాడు. బాణాసురుడు 1000 చేతుల్లో 500 చేతులతో వాడిని ఇలా చంకల కింద పెట్టి నొక్కేశాడు. మళ్ళీ మామూలుగా కాదు, పచ్చడి పచ్చడి కింద నొక్కేశాడు. నొక్కి 500 చేతులతో నొక్కి వాడిని కింద పారేసి ఇంకో 500 చేతులతో వాడిని కొట్టాట. చపాతీ పిండి కొడుతూ ఉంటారు హోటల్ దగ్గర అప్పుడప్పుడు, ఆ పూరి పిండిని కొట్టి 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 మెత్తగా మారుస్తారు. అలా పాపం 1000 చేతులతో బాణాసురుడిని వీడిని కొట్టేస్తే లోపల ఎముకలు ఉన్నాయో లేవో, ప్రేవులున్నాయో లేవో తెలియకుండా అయిపోయింది. కింద పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాట. వాడిని ఎత్తి ఎరా తిప్పి చంపి అవతల భార్యన అంటే, నాయన బాణాసురయ్య ఎంత గొప్పవాడు, బలిచక్రవర్తి అంటే మీ నాన్నగారు, మాకు పాత చుట్టం అని అతి కష్టం మీద హీనస్వరంతో కాళ్ళ మీద వేరానికి వచ్చి దండం పెట్టి బాణాసురుడికి తనకి ఇంక మీదట శత్రుత్వం లేకుండా ఒప్పందం చేసుకుని వాడితో మైత్రి చేసుకుని అతి కష్టం మీద అందులోంచి బయటపడ్డాడు. సరే ఆ దెబ్బతోటి అప్పటి నుంచి వాడికి బాణాసురుడిని చూస్తే హడలు, ఎక్కడైనా బాణాసురుడు కనబడితే మిత్రమా నమస్కారం బాగున్నావు అని ముందు వీడియో పలకరించేవాట. వాడేం మాట్లాడకుండా రెండు తనకుండా అనమాట. ఇప్పుడు వీడికి అది గుర్తొచ్చింది, అందుకే ఏమన్నాడు, కింసిత్ బాణోపి వాసురహ, ఆనాడు నన్ను చావు దెబ్బలు కొట్టి ఒళ్ళంతా పిండి కూడు కింద చేసి అసలు శరీరంలో అవయవాలు ఎముకలున్నాయో లేకుండా చేసి సంవత్సరం పాటు ఒళ్ళంతా కాపడం పెట్టించేలా ఏర్పాటు చేసి చావు దెబ్బలు కొట్టిన బాణాసురుడు ఈ కోతి రూపంలో రాలేదు కదా అని హనుమంతుడు చూడగానే పాతది ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది వాడికి. ద్వాపర యుగం వచ్చేంత వరకు వాడు బాగానే ఉన్నాడు బాణాసురుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనే కొడుకు పుట్టాడు రుక్మిణి ద్వారా. ఆ తర్వాత రుక్మిణీ దేవి కొడుక్కి ప్రద్యుమ్నునికి అనిరుద్ధుడని ఒక కొడుకు పుట్టాడు. ఈ అనిరుద్ధుడు పుట్టాక ఒక తమాషా జరిగింది. బాణాసురుడికి ఉన్న కూతుళ్ళలో ఒక కూతురు పేరు ఉష. బాణాసురుడికి వాడి వంశం వాళ్ళందరికీ కూడా శివవరం వల్ల ఎప్పుడు చూచినా నవయవనమే, 30 వయస్సు దాటదు, త్రిదశత్వం అంటారు దానిని. దేవతలంతా త్రిదశులు. త్రిదశులు అనగా 3 అంటే 3, దశ అంటే 10, 30 వయస్సు దాటదు కనుక దేవతలు ఎప్పుడు అలాగే ఉంటారు కనుక త్రిదశులు అన్నారు. చక్కగా 30 వయస్సుతో మంచి యవ్వనంతో ఉంటారు వాళ్ళు, జుట్టు నల్లగా ఒత్తుగా, ఒంటిలో ఏ అవయవంలోనూ మార్పు లేకుండా ఉంటారన్నమాట. మనం అది పొందొచ్చు, సాధన చేస్తే దేవతలు అవ్వచ్చు. శివానుగ్రహంతో బాణాసురుడికి వాడి సంతానానికి అదే వరం ఉంది. వాడి కూతురు ఉష నవయౌవనవతి, ఎప్పుడు చూసినా ఆ వరం వల్ల. ఒకనాడు ఆమె నిద్రపోతుందట, నిద్రట్లో ఒక అందగాడు కనపడి కౌగిలించుకున్నాడు. వెంటనే కళ్ళు తెరిచింది, విరహంతో కూర్చున్నది. ఈ ఉషకు ఒక స్నేహితురాలుంది, బాణాసురుడి మంత్రి కుంభాండు అని ఒకడున్నాడు. ఆ కుంభాండు కూతురు చిత్రరేఖ, బాగా బొమ్మలు వేస్తుంది, డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో అనమాట. ఆవిడకి మంచి అవార్డులు కూడా వచ్చాయి, ఏ పట్టు పరిశ్రమ లేకుండా, ఎవరిని పట్టుకోకుండా లంచాలు ఇవ్వకుండా. అటువంటి చిత్రరేఖ ఈ మధ్యన చెలికెత్తి ఏదో కారణం చేత తిండి తిప్పలేక బాగా చిక్కిపోతుందని గ్రహించి, చెలి ఏమిటి ఇలా చిక్కిపోతున్నావు చెప్పకూడదని అడిగితే, నీకు చెప్పకుండా ఉంటాం లేవమ్మా. ఆ మధ్యన కళ వచ్చింది, చెలి కళ్ళల్లో ఉన్న ఒక్క సరసి రుఖనేత్రుడు కనుపించే. ఈ మధ్యన కళలో ఒక పద్మనేత్రుడు సుందరుడు కనపడ్డాడు. వాడు నేను పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చింది, కౌగిలించుకున్నాను, దిక్కుమాలిన కళ చెదిరిపోయింది. ఈ కళలంతే. ఆ తర్వాత నుంచి నాకు ఒకటే బెంగది, కళలా అనిపించట్లే నిజంలా అనిపిస్తుంది. వాడు కనపడకపోతే, వాడిని పెళ్లి చేసుకోకపోతే నేను ఉండలేను బాబోయ్, ఆ బెంగతో చచ్చిపోతున్నాను నేను, విరహంతో జ్వరంతో దాహంతో ఉన్నానంటే. దాహము అంటే చాలా వేడి, అది గుర్తుపెట్టుకోవాలి. దహము దహనము రెండింటికి అగ్ని అని అర్థం అనమాట. శరీరంలో చాలామంది ఇప్పటికి కూడా మంచినీళ్ళు తాగడానికి దాహం వేసిందంటారు, ఏమిటి అర్థం? లోపల వేడి మంట పుట్టింది అని అర్థం అనమాట. అదిగో అలా విరహదాహంతో బాధపడుతున్నాను, ఆ కుర్రాళ్ళు అయితే నేను ఉండలేనంటే దీనికి ఎంత బాధపడాలా? నా దగ్గర గొప్ప చిత్ర లేఖన విద్య ఉన్నది, అపూర్వ శక్తి ఉన్నది, ఆ శక్తితో చెబుతున్నాను. నీవు కళలో చూసిన వాడు ఎక్కడున్నా సరే వాడి బొమ్మ వేసి చూపిస్తాను, ఆ బొమ్మ వాడని చెప్పు, వాడిని తీసుకొచ్చేస్తానంది. సరే వేయమనగానీ అక్కడి నుంచి వేసింది. వరుసగా అంగ వంగ కళింగ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళ పౌండ్రక వాసుదేవ మత్స్య త్రిగర్త కోసల ఇత్యాది దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ, కొంచెం గట్టివాళ్ళు బాగా సౌందర్యం కలిగిన వాళ్ళు రాజాధిరాజులు వీళ్ళందరి బొమ్మల్ని కూడా చెక్కించేసింది. ఇదో వీళ్ళెవరన్నా అబ్బే లేదు, ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళందరి బొమ్మలు వేసింది. అబ్బే వీడు దుర్యోధనుడు, మానధనుడు, ఇదో ఈ పక్కనున్నవాడు కర్ణుడు, వీడు శకుని, దుశ్శాసనుడు, వాళ్ళ తమ్ముళ్ళు, అందరి బొమ్మలు వేసింది. అబ్బెబ్బెబ్బే చిచ్చి చిచ్చి, ఈ దుర్యోధనుడు చూస్తే అసహ్యంగా ఉంది, ఈ బొమ్మలు కావు. మరి ఇంకెవరు? ఇదిగో వీళ్ళందరూ కూడా, బాహ్లికుడు, వృద్ధశ్రవుడు, సైంధవుడు, వీళ్ళందరూ. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే విదేశాల వాళ్ళని, దిక్కుమాల వాళ్ళని, రెండో పెళ్లి వాళ్ళని, మూడో పెళ్లి వాళ్ళని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇంకొంచెం వాళ్ళన్నా ఉంటే చూడు. సరే అలాగా అని మళ్ళీ మొదలెట్టింది. ఇది ఈ సుందరుణ్ణి చూడు అంది. అక్కడ అద్భుతం, ఒక పరమసుందరుణ్ణి చూపించింది. ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయనెవరే, కొంచెం బాగున్నాడు, కళలో కనపడిన వాడు, పోలికలు కొద్దిగా కనపడుతున్నాయంటే ఈయన బలరాముడు. ఓహో కాదు, ఇంకొక బొమ్మ చూపించింది, కంజాత శుభగాతృ కమనీయదళ నేతృ వసుధాకళతృ పావన చరిత్రు ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యునఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కొండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదికులాంబోధి చందు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇదిగో ఈ మహానుభావుడున్నాడే, తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగినవాడు, నల్లని మేఘంలాంటి ఆకారం కలిగినవాడు. నల్ల కలువ పువ్వు, నల్లని మేఘం ఎలా ఉంటాయో అలాంటి అందమైన ముఖం కలిగినవాడు, అందమైన శరీరం కలిగినవాడు, నీలమేఘఛాయ శరీరుడు ఈయన. ఇంద్రుడంతటి వాడు ఈయనకి నమస్కారం చేస్తాడు, కరుణాస్వరూపుడు ఈయన. బుగ్గలు తడుక్కు తడుక్కుని మెరిసిపోతుంటాయి ఈ బుగ్గలు ఎప్పుడూ కూడా. ఇప్పుడు పెళ్ళళ్ళలో రంగులు రంగులు వేస్తున్నారే, ఆ రంగులు వేస్తే కానీ దాని నిండా ఏవో అద్దితే కానీ చెత్తా చెదారం మెరవు, ఆయనకి ఒరిజినల్గా మెరుస్తున్నాయిట. భూదేవి వల్లభుడు ఈయన, పావన చరిత్రుడు ఈయన, చెవులకి మకరకుండలాలు ధరిస్తాడు, అద్భుతంగా మాట్లాడతాడు, ఆపై వక్షస్థలం మీద కుడివైపున శ్రీవత్సమనే లాంఛనముంది. పట్టు వస్త్రం ధరిస్తాడు. పీతాంబరం అంటే పసుపు పచ్చని బట్ట అనమాట. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం. పసుపు రంగులో ఉన్న వస్త్రం ధరిస్తాడు ఈయన. సన్నగా సింహం నడుము లాంటి నడుము కలిగిన వాడు. సమస్త లోకాల చేత ఆరాధింపబడతాడు. గరుత్మంతుడి వాహనంగా చేసి ఎగురుతాడు. కౌశేయ పరిధానుడు, ఇక్కడ కౌశేయం అంటే పట్టు వస్త్రం అనమాట, పట్టు వస్త్రం ధరిస్తాడు. ఆదిశేషుడి మీద పడుకుంటాడు. అబ్జాతనయ్యను, తామర పువ్వుల్లో ఉంటాయి కళ్ళు. ఈయన ఆకారాన్ని ఎవరితోటి పోల్చలేం. ఆయనకు ఆయనే సాటి. పాలసముద్రంలో విహరించే విష్ణుబొమ్మ, మహాగుణసముద్రుడు, యాదవ కులం నుంచి పుట్టిన చంద్రుడు, సర్వవ్యాపకుడు, అందుకే విష్ణు అన్నారు. రోచిష్ణుడు, అంతకంతకీ కాంతిని పెంచుకుంటూ ఉంటాడు ఆయన. జిష్ణుడు అంటే జయం తప్ప అపజయం ఎరగనివాడు. సహిష్ణుడు, సహనగుణం పెంచుకున్నవాడు. అటువంటి నల్లనివాడు, ఆకర్షణ కలగజేసేవాడు కృష్ణుడు అనగానే గబుక్కుని దగ్గరకు వచ్చి కొంచెం ఇలా ఉన్నాడు కానీ ఇంత ముదురు వయస్సు లేది అందిట. అయితే ఇతన్ని చూడు, వాళ్ళ అబ్బాయి అచ్చం వాళ్ళ నాన్నగారిలాగే నోట్లోంచి చూడిపడినట్టు ఉంటాడు. డీటో రాముడు భీముడు సినిమాలాగా అనగానే చూసి అబ్బో అబ్బో వీడు ఆయన దగ్గరకు వచ్చి కాదు, కొంచెం వయస్సు తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు అర్థమైపోయింది, వీడికి ఒక కొడుకున్నాడు అని అనిరుద్ధుణ్ణి వేసేసింది ఆవిడ. ఒక్కసారి ఆ పటానికి అవగలించుకుని చెలియని ఎత్తి ఎగరేసి గంతులు వేసేసి ఆనందంతో ఆహాహా ఏమిటి, వీడే స్వప్న సుందరుడు. ఇంతి మదీయమానధన మెల్లను మృచ్చిలిగొన్న దొంగ వీడే. నా మనస్సును అపహరించిన వాడు, కళ్ళలో వచ్చిన వాడు వీడే. ఎంత గొప్పదానివు నీవు, కళలో ఫలానా వాడు ఎవడో వచ్చాడంటే వాడు ఎవడో చెప్పలేదా, ఏమిటో ఊరు పేరు లేదా, అయినా ఇన్ని చిత్రాలు వేసి మొత్తం మీద వీడిని లాక్కొచ్చి నా దగ్గర పారేసావు. వీడు లేకపోతే అన్నం తినలేను, పడుకోలేను, ఆకలి ఉండదు, దాహం ఉండదు, వీడిని చూడకపోతే, వీడిని పొందకపోతే అనగానే ఇంక నువ్వేం బెంగెట్టుకోకు, శ్రీకృష్ణ పరమాత్ముడు మనవడు ద్వారకానగరానికి వెళ్ళి వీడిని తీసుకొస్తానంది. మొత్తం మీద రాత్రికి రాత్రి ద్వారక వెళ్ళింది. ద్వారకానగరం చుట్టూతా చక్రం కాపలా కాస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడికి తెలియకుండా పురుగు లోపలికి వెళ్ళకూడదు. ఆ చక్రం అక్కడికి వెళితే మీదకు వచ్చిందట రివ్వమని, మాయా రూపంతో వెళ్ళబోతూ ఉంటే వెంటనే వీడికి చాలా తెలివైంది. రెండు చేతులు జోడించి, శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉండే ఓ దివ్య చక్రమా, నేను ద్వారకా నగరానికి అపకారం చేయడానికి రాలేదని నీకు తెలుసు. మీ నగరంలో ఉన్న పరమ పూజ్యుడు అనిరుద్ధుడికి కళ్యాణం జరిపించి కన్యాలాభం చేయించాలని వచ్చాను, అంచేత క్షమించమనగాని చక్రం పక్కకి తప్పుకుంది. అది హరి ఆజ్ఞ గనక వెంటనే లోపలికి వెళ్ళింది. అప్పటికే అనిరుద్ధుడికి రుక్మి అనేవాడు ఒకడున్నాడు, రుక్మిణి అన్నగారు, వాడి మనవరాలతో పెళ్ళయింది. ఆమెను చారులోచన అంటారు. ఆమెతో పడుకుని ఉన్నాడు. ఆవిడ పక్కకి గెంటి ఈ మంచంతో పాటు వీడిని ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయి ఉషాదేవికి ఇవ్వగానే ఉషాదేవి ఆనందపడిపోయింది. గాంధర వివాహం చేసుకుంది. ఆయన కూడా లేచి లేవగానే పోయి ఎక్కడున్నానని చూశాడా, ఈ ఏముందో తెలియదు కానీ ఈ కామంలో ప్రపంచం మర్చిపోయి ఓహో సుందరి అంటూ ఉన్నాడు. ఆమె మెళ్ళో దండ వేశాడు, వివాహం చేసుకుని ప్రపంచం మర్చిపోయాట. 6 నెలలు గడిచింది. ఆ గదిలోంచి బయటికి రాలేదు ఉష. అప్పుడు కూడా అంతఃపురం వాళ్ళు పట్టుకోలా. చివరికి గర్భం ధరించింది. ఇది రాజుగారికి తెలిసింది. దాంతో అగ్రహోదగ్రుడై సైనికుల్ని పంపాడు. వాళ్ళందరినీ అనిరుద్ధుడు చావగొట్టాడు. స్వయంగా తానే వచ్చి అహిపాశబద్ధు గావించే పాములతో బంధించేసేట. శివుడు అనుగ్రహం వల్ల కొన్ని పాములు ఉన్నాయి వాడి దగ్గర, నాగపాశం అంటారు. అది మంత్రం చదివి వదిలిపెడితే కాళ్ళు చేతులకి అన్నిటికీ తాళ్ళు కట్టినట్టు కట్టేస్తుందన్నమాట. ఆ నాగపాశంతో ఇంద్రజిత్తు లక్ష్మణుడు కూడా బంధించాడు. అటువంటి పాశాలు ఉన్నాయి. ఆ పాశంతో బంధించి చెరసాల పాలు చేస్తే, నాన్న నేను ఆయన లేకపోతే బతకను, తిండి మానేసి చచ్చిపోతానంది, చస్తే చచ్చామన్నాడు ఈయన. వీడు అంతకంటే ముండాడు. వీడు, నువ్వు చచ్చినా పర్వాలేదు, నీ కడుపులో ఉన్న పిండం చచ్చిపోయినా పర్వాలేదు, నీకు గండం వచ్చినా పర్వాలేదు, వాడక్కడే నువ్వెక్కడే అన్నట్ట. ఈలోపు వాడు అలా బంధించాడు. వాడి జెండాకర్ర భవనం కోటగోడ మీద ఉందే, అది డామ్ అని ఉరికి కింద పడింది. ఇది వీడు ఎగిరి గంతులేశాడు. శివుడు చెప్పాడే, జెండా తనంత తాను విరిగి కింద పడితే నాంత వాడితో యుద్ధం వస్తుందన్నాడు. ఎవరితోటో ఒకటితో యుద్ధం వస్తుంది, ఈ చేతుల తేట తీరుతుంది అనుకున్నాడు పాపం వాడు. తేట తీరడం అంటే ఏదో తేట తేట నెయ్యో పాలు తాగడం అనుకున్నాడు పిచ్చిపోయినగా. ఈలోపు అక్కడ 6 నెలలు దాటిపోయింది. కృష్ణుడు మనవడం ఏమైపోయాడు ఎవరికీ తెలియడంలా. రుక్మిణీదేవి నా మనవడని ఏడుస్తోంది, ప్రజ్వలుడు కొడుకుని ఏడుస్తున్నాడు, శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసుంటూ కూడా కిక్కురు మనకుండా కూర్చున్నట్ట. సరిగ్గా ఆ సమయానికి ద్వారకానగరానికి మళ్ళీ మన నారదుల వారు వేయించేశారు. ఆ రోజుల్లో అసలు సిసలైనటువంటి 24 గంటల సమాచారం వారేగా మరి. అంచేత ఆ మహానుభావుడు రాగానే శ్రీకృష్ణుడు ఆయన్ని పూజించి మా మనవడు కనపడక మా వాళ్ళందరూ బెంగెట్టుకున్నారన్నట్ట. అంత బెంగపెట్టుకోవాల్సిన అవసరంలో ఇప్పుడే వస్తున్నా నేను. ఉషా అనిరుద్ధులకి పెళ్ళయింది. ఆ కళ్యాణం అయ్యాక ఉషాదేవి గర్భవతిగా ఉంది. అదిగో మామగారు బంధించారు అల్లుండి టెంపరీగా కాస్త. అందరూ ఏమో బిల్డింగ్లు ఇస్తారు మామలు అల్లుళ్ళకి అపార్ట్మెంట్లు ఫ్లాట్లోను. వీడిని తీసుకెళ్ళి ఫ్లాట్గా పడుకోబెట్టాడు జైల్లో కాళ్ళు చేతులు కట్టేసి అని జరిగిందంతా చెప్పాట. యాదవులంతా మహావేగంగా యుద్ధానికి వెళ్ళారు. ఈ కథ అప్రస్తుతం కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తున్నాం. వెళ్ళారు, వెళ్ళగానే యుద్ధం ప్రారంభమైంది. చివరికి శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టగానే ఆ కృష్ణ చక్రం అవాక్ర పరాక్రమంతో వాడి చేతులు వరుసగా 996 చేతులు నరికింది. ఇంకా 4 చేతులు అది కూడా నరకడానికి సిద్ధపడుతున్న సమయంలో కాలకంఠుడు బాణుపై కరుణగలడు. శివుడికి మొదటి నుంచి వీడంటే అభిమానం భక్తుడని అందుకే పరుగు పరుగునొచ్చి ఆ చక్రాన్ని ఆపమని కృష్ణుడిని ప్రార్థించి, వాడు నీచుడు, ఏదో 1000 చేతులు ఇస్తే సంతోషపడక నాతో యుద్ధానికి రమ్మన్నాడు, అందుకే నీ ద్వారా వాడికి కండకావరం అణిచేలా చేశాను, కాస్త మిగతా 4 చేతులు అట్టే పెట్టివంటి సంపద్దు స్వామి అన్నట్ట అని ఆ చక్రాన్ని ఆపి, ఏమాయ్ బాణాసురా తేటగా ఉన్నాయి అన్నావు 1000 చేతులు సరిపోతుందా, ఇంకేమన్నా కాస్త తాట తీయించమంటావు అంటే, ఇప్పటికే చచ్చిపోయాను, నోట్లోంచి మాట రావట్లా, చక్రం తలకాయ నరక్కుండా కాపాడు కరుణాస్వరూప చాలు అని వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు కృష్ణుడి కాళ్ళ మీద కూడా. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, పరమేశ్వర ఓ బాణాసుర నేను అభయం ఇస్తున్నాను, శివ ఎట్టి పరిస్థితుల్లో ఈ బాణాసురుణ్ణి నేను చంపను, ఎందుకు చంపను అంటే నేను ప్రహ్లాదునికి వరం ఇచ్చా, నీ వంశస్థుల్ని చంపను అని. ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి, ఆ బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు పుచ్చుకుని వాడినేమో పాతాళంలో పెట్టి వాడికి నే కాపలా కాస్తున్నాను, వాడి కొడుకు ఈ బాణాసురుడు, వీడికి నువ్వు కాపలా కాశావు, మనిద్దరం మొత్తం మీద గేటుకి ఏపలం అయ్యాం. ఈ దుర్మార్గుడు ఎంత పాపాత్ముడైనా అహంకారే తప్ప పరమాజ్ఞానే తప్ప క్రూరుడు కాదు. అందుకే ప్రహ్లాద వంశస్థుడు అవడం వల్ల కూడా వీడిని చంపకుండా అట్టే పెట్టా. కరములు 4 చిక్కన్ పరిమార్చితి తక్కినట్టి కరములు, వీడికి 4 చేతులు అట్టే పెట్టి మిగతావి తీసేశాను, దీంతో వీడి అహంకారం పోయింది, మూర్ఖత్వం పోతుంది. ఈ 4 చేతులతో నీ భక్తుడి నీతో పాటికి మీదట కైలాసంలో ఉంటాడు, ఈ భూలోకం వదిలిపెట్టిపోతాడు, వీడి కూతుర్ని నేను పట్టుకుపోయి కోడలుగా మనవరాలుగా తీసేకరిస్తాను, నా మనవడితో పాటు వచ్చేస్తుంది. ఏమంటావు బాణాసుర అంటే, ఇంతకంటే కావలసిందేమో స్వామి, ఈ రాజ్యం కూడా నా కూతురితో పాటు మీ మనవడికి ఇచ్చేస్తున్నాను, నేను కైలాసానికి పోతాను అని నమస్కరించి, ఇంకెప్పుడు జీవితంలో అహంకరించను, భుజబలం వల్ల ఎవడైనా గర్వంతో ఉంటే వాడికి పతనం తప్పదు అని నా కథ లోకానికి ఒక ఉదాహరణగా మిగులుగాక అని చెప్పి కృష్ణుడికి నమస్కరించి ఉషానిరుద్ధుల్ని పంపేసి రాజ్యం సమర్పించి పరమేశ్వరుడికి మళ్ళీ మళ్ళీ పదే పదే క్షమార్పణ చెప్పి, నీ అంతటి వాణ్ణి కాపలా పెట్టుకున్న పాపాత్ముడికి ఇది శాస్తి, ఇక భక్తితో నిన్ను సేవిస్తానని కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణాసురుడు అన్నీ ఎరిగినవాడు కనుక తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ బాణాసురుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు కదా, అందుకని హనుమంతుణ్ణి కింసిత్ బాణోపివాసురహ, ఆనాడు ఒకప్పుడు నన్ను చావుగొట్టి శరీరం అంతా పచ్చడి చేసిన బాణాసురుడా అనుకున్నాడు. ఇక మళ్ళీ 3వ వాడెవడు, కంపతీసి వాలి కాదు కదా, కానీ వాలి కాదు, ఎందుకంటే వాలికి వీడికి చాలా తేడా ఉంది, వాలి పరాక్రమం కంటే వీడి పరాక్రమం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకనొకప్పుడు వాలితో నేను ముఖాముఖి పోరాడిన వాడిని, వాడు నాకు మిత్రుడు కూడా. పైగా రావణాసురుడికి శృంగభంగం చేసిన వాళ్ళలో 3వవాడు వాలి. వాలి 7 సముద్రాలలో రోజు పొద్దుటే స్నానం చేసి వాటిలో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాట, అంతటి వీరుడు. ఒకనాడు రావణుడు వెనక నుంచి వెళ్ళి వాలి 2 చేతులతోటి సముద్ర జలం తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే వెనక నుంచి గట్టిగా పట్టుకుపోయాడు. చూశాడు వాలి, కిక్కులు మనకుండా ఆ 2 చేతులతోటి ఆ రావణాసురుడు అలా సంకల్లో నొక్కి వాడిని పైకి తీసుకుపోయి ఆ వదలకుండా సంకల్లోనే పట్టుకుని సప్త సముద్రాల్లోని ముంచి వాడు కిక్కురు అంటుంటే వాడిని కదలనివ్వకుండా చేసి నెత్తురు కక్కుకునేలా చేసి చివరికి డామ్మని కింద పారేశాడు. వెనకాతలు ఏదో చప్పుడైనట్టుంది ఏమిటి అని ఏమి ఎరగనట్టు వెనక్కి చూశాట. అప్పటికే 7 సముద్రాల్లో నీళ్లు గుటుక్కని మింగి పొట్టంతా ఉబ్బిపోయి ఈ తెగ తిరిగడంలో చావు దెబ్బలు తగిలి గిలగిల్లాడిపోతున్నాడు రావణుడు. రావణ పులస్త్య ప్రజాపతి మనవడివి, వైశ్రవణుడి అంటే విశ్రవసుడి కొడుకువి, నువ్వా ఇక్కడికి వచ్చింది, ఎప్పుడొచ్చావు, వెనకున్నవేంటి, కింద పడిపోయి పట్టుబ్బినట్టు బాధపడుతున్నావు, ఏమి ఎరగనట్టు అడిగట. నాయన వాలి, ఇంకెందుకు తెప్పుతావు, 7 సముద్రాల నీళ్లు తాగి తాగాక ఇక పొట్టొప్పకి ఏమవుతుంది, నా జీవితంలో ఇలా ఎప్పుడు ఎరగనయ్యా బాబు, ఇదేం పరాక్రమం నీ దంపతేక. ఈ 2 చేతులతో నొక్కితే భయంకరమైన ఉక్కు స్తంభాల మధ్యలో నలిగిపోయినట్టు నా చేతులు, నా మెడ పచ్చడి పచ్చడైపోయాయి. నువ్వు ఇంకో 2 సార్లు అలా పైకి కిందకి తిప్పుంటే రావణాసురుడికి పెండం పెట్టే కర్మ నీకు నాకు కూడా వచ్చేది. అయ్యయ్యయ్యో, ఇంకెప్పుడు నీతో యుద్ధం చేయని, ఈ రోజు నుంచి మనద్దరం స్నేహితులం అని వాలితో కూడా స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వాలి మాత్రం వీడు కాదు, ఎందుకంటే వాలిని ఎరుగుదును. ఇతడు అంతకంటే పరాక్రమవంతుడు. ఎంత పరాక్రమవంతుడు కాకపోతే ఒంటరిగా వచ్చి ఈ లంకానగరంలో ఉన్న రాక్షస పరివారాన్నంతటినీ చీల్చి చెండాడగలుగుతాడు? పైగా ఈ ముఖమేమిటి, ఆ తేజస్సు ఏమిటి, 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు వీడు. వీడి కళ్ళల్లో నుంచి అనేక సూర్యుల కాంతి భాసిస్తోంది. కాబట్టి వాలి కాదు, నందీశ్వరుడు అనుకుంటే నందిలాగా కనపడటంలా, బాణాసురుడు అంటే బాణాసురుడిలాగా కూడా కనిపించడంలా వాలి కాదు. మరి కార్తవీర్యార్జునుడా? కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడే, ఇదొకటి. వీడికి ఇంకొకటి, 4వవాడు కార్తవీర్యార్జునుడు. వాడు సహస్రబాహుడే. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. పూర్వం శ్రీ మహావిష్ణు శాపం వల్ల భూలోకానికి లక్ష్మీదేవి వచ్చింది. ఆవిడ గుర్రం రూపంలో వచ్చింది. ఈ లక్ష్మీదేవికి సంతానం కలిగితేనే ఆవిడికి శాపం పోతుంది కనుక విష్ణుమూర్తి కూడా మగ గుర్రం రూపంలో వచ్చాడు. ఈవిడ బడవ, ఆయన అశ్వం. ఈ అశ్వనికి అశ్వానికి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు ఆ ఇద్దరికి శాప విముక్తి అయ్యింది. అదిగో అలా హయమునకు పుట్టిన కుర్రాన్ని హైహయుడు అన్నారు. హైహయ వంశం అనేది అలా పుట్టింది. అతడే ఏకవీరుడు. అతన్ని ఇదిగో యయాతి మహారాజు కొడుకులలో తుర్వసుడు అని పేరు కలిగిన వాడు. యదువు, తుర్వసుడు, పూరువు వీళ్ళంతా యయాతి కొడుకులు. తుర్వసుడు అనేవాడు పెంచాడు. ఆ వంశాన్ని తుర్వసు వంశము అన్నారు. అదిగో ఆ మహానుభావుడు ఏకవీరుడికి ఏకావళి అనేవాడు భార్య. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకే కృతవీర్యుడు. కృతవీరుడి కాలంలో పరిపాలన చాలా బాగా సాగింది, పరాక్రమవంతుడు కనుక. ఆయన చచ్చిపోయాక ఆయనకి కార్తవీర్యార్జునుడు పుట్టాడు. వీడు కొంచెం చిన్నప్పుడు బక్క చిక్కిపోయి ఉండేవాడు, పెద్దగా అన్నం తినేవాడు కాదు. దానితో చేతులు చొట్టైపోయి సరిగ్గా బలహీనంగా ఉండేవాట. తండ్రి చచ్చిపోయాక అన్ని కర్మలు అయిపోయాక మంత్రులు వచ్చి, మహారాజా, మీ నాన్నగారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా పరిపాలించారు, ప్రజలకు అభయం ఇచ్చారు, నువ్వు కూడా రాజు అవ్వాలంటే, వాడు పక్కపక్క నవ్వి, మా నాన్నగారి పరాక్రమం నా దగ్గర ఎక్కడ ఏడిసింది, నేను బక్క చిక్కిపోయి ఉన్నాను, చేతులు చొట్టలు, పైగా నా వల్ల కాదు, ప్రజల్ని పరిపాలించే ప్రభు అంటే పరాక్రమవంతుడు అయి ఉండాలి, ధర్మపరుడు అయి ఉండాలి. దొంగల వల్ల, కరువు కాటకాల వల్ల, అగ్ని వల్ల, చోరుల వల్ల, ఎవరికి ఏ విధమైన ఈతిబాధలు లేకుండా ప్రజలందరినీ రక్షించేవాడు ప్రభు అంటే, ప్రభు ధర్మపరుడు ఈ పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ సుఖమే ప్రభువులకు సుఖం. అసలు భగవంతుడి లాంటి వాడు పరిపాలించే ప్రభు అంటే. అందుకే నా విష్ణు పృథివీపతి, నా విష్ణు అంటే అవిష్ణు, విష్ణువు కానివాడు నా పృథివీపతి, రాజు కాలేడు. రాజు అవ్వాలంటే విష్ణువంశం ఉండాలి. అలా ఉండి ప్రజల దగ్గర కప్పం పుచ్చుకొని వాళ్ళని కాపాడాలి. ప్రజల్ని కాపాడకుండా పన్నులు మాత్రం తీసుకుని వాటిని దిగమింగితే ఆ దుర్మార్గుడైన ప్రభువు నరకం పాలవుతాడు. ఆ ప్రజా పాలనలో, ఆ ప్రభు పాలనలో ప్రజలు అలమటించిపోతారు, కష్టాల పాలవుతారు. అలాంటి వాడు, ప్రజల్ని కాపాడలేనివాడు, ప్రజలకి కరువు కాటకాలు లేకుండా చెయ్యలేనివాడు, ప్రజలు బాబోయని ఏడుస్తూ ఉంటే తాను మాత్రం హాయిగా కులకడానికి పనికిరాడు, వాడు పరిపాలనకి పనికిరాడు, ఆ క్షణమే వాడు రాజీనామా ఇచ్చి పోవాలట. ప్రజలందరూ చచ్చిపోతూ ఉంటే తిండి లేక వీడు మాత్రం దర్జా కూర్చుంటాడా? అలా కూర్చునే దౌర్భాగ్యపు ప్రభువులు కాదు ఆ రోజుల్లో. అందుకని వాడు ఏమన్నాడు, ప్రజలని చక్కగా కన్నబిడ్డల్లా పాలించాలి, అంత శక్తి నా దగ్గర లేదు, దొంగలను ఎదిరించలేను, ప్రజల్ని కాపాడలేను, ధర్మంగా నడపలేను, అలాంటప్పుడు పాలన నాకెందుకు, నేను అడవిలో తపస్సు చేసుకుంటాను, ఇంకెవడన్నా సమర్థుడు ఉంటే వాడికి పట్టాభిషేకం చేయండి అనగానే అప్పుడు వాళ్ళంతా బతిమాలి, అలా కదయ్యా, నువ్వు పరిపాలన చేయలేకపోయినా పరిపాలన శక్తి నీకు వచ్చేలా చేయగలిగే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే దత్తాత్రేయుడు. అతి వికృత చరిత్రుడు, అత్రిపుత్రుడు, అనసూయాపుత్రుడు దత్తాత్రేయుడు. ఆ మహానుభావుడు ప్రస్తుతం సహ్యపర్వతం దగ్గర ఉన్నాడు. ఆయనకి నమస్కారం చేసుకో, ఆయన నీకు శుభం కలగజేస్తాడనగానే ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మహాత్ముడు శ్మశానంలో ఉంటే ఆ శ్మశానంలో ఉన్నవాడు చాలా సేవించాడు, అది వేరే కదా, అంత అవసరం లేదు క్లుప్తంగా చెప్పుకుందాం. ఆయన శ్మశానంలో ఉంటే ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఆయన ఎముకలు పోగులు మూడు పోగేసి మూడు పుర్రెలు పుర్రెల కిందేమో కాష్టంలోని కర్రలు పెట్టి ఆ మంట పైన పుర్రె పెట్టి అందులో బియ్యం పోసి నీళ్లు పోసి అన్నం వండుతున్నట్ట, గరిటి కింద ఎముక తీసుకుని దాంతో అన్నం కదుపుతున్నాడు. ఈయన వెళ్ళి నమస్కరించగానే ఆ వేడి వేడి ఎముక అన్నం కలుపుతున్న ఎముకతో మొహం మీద కొట్టాడు, ముఖం ముక్కు పచ్చడి కాలింది. అయినా కిక్కురుమరకుండా గురుదేవాయన మహా అన్నాడు. ఆయన మీదంతా నిప్పులతో కూడినటువంటి అన్నం ఉడుకుతున్న దాన్ని పోసేశాడు, ముఖం కాలిపోయింది. అయినా గురువుగారికి నమస్కారం అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు జాలిపడి ఉఫ్ఫనూది వాడికున్న బాధంతా వేడంతా తొలగించి, నాయన తెగ సేవ చేస్తున్నావు ఏం కావాలని అడిగితే నువ్వు ప్రసన్నుడు అయితే వరం కోరుకుంటానన్నట. అప్పుడు కూడా ఆయన పక్కపక్కనవి, నేను ప్రసన్నుడి అవడం సరే, ఏదో చిన్న చిత్తక ఏదన్నా కావాలంటే కోరుకో, 10 రూపాయలు పాతికో, కానీ నా దగ్గరకు వచ్చి వరాలు అడుగుతానంటావు, పిచ్చాళ్ళగా ఉన్నావు, నన్ను చూచావు కదా, నేను వ్యసనపరుణ్ణి నీచుణ్ణి సామాన్యుణ్ణి మద్యాసక్తుడా, తాగుబోతును నేను తిరుగుబోతును నీకు తెలుసు, చూస్తూనే ఉన్నావుగా, కాంతాసక్తుడా మద్యపానరతుడన్ కష్టప్రచారుండనత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్నను మహీనాయకుండంత శుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా విస్ఫురన్మూర్తివీ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వర. నేను స్త్రీలోలుండి పక్కన స్త్రీతో తిరుగుతున్నాను, ఆపై మద్య తాగుతూ తాగుబోతూనే ఉన్నాను, మద్యపాన రతుడు అని వాటికి మళ్ళీ ఏదో కాస్త కొస్తా 24 గంటలు తాగుతూనే ఉంటాను. ఇక నా ప్రవర్తన చాలా అసహ్యం, నా ప్రవర్తన చూస్తే ఎవడు జుగుప్సతో దగ్గరికి రాడు. ఇంకెందుకురా మహారాజా నువ్వు నన్ను సేవిస్తావంటే, నాయన నీ సంగతి తెలుసు, నువ్వు విష్ణుమూర్తి అవతారం అని తెలుసుకున్నాను, అత్యంత శుద్ధుడివి, పైకి శుద్ధి కాదు అంతఃశుద్ధుడివి నీవు, నువ్వు తాగేది మద్యం కాదు యోగామృతం, నీ పక్కనున్న స్త్రీ మామూలు స్త్రీ కాదు ఆదిలక్ష్మీదేవి, సమస్త దివ్య విద్యలతో శ్రీ విద్యతో ప్రకాశించే దివ్యస్వరూపం నీది, మమ్మల్ని పరీక్షించడానికి ఇలా శ్మశానంలో నీచ ప్రవర్తనతో అలవాట్లతో నటిస్తున్నావు, నిజానికి మహానుభావ ఈ మోసంలో మేము పడం, నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే నిన్ను వదలను కాక వదలను, నీ కాళ్ళు పట్టుకుంటాను, తన్ను కొట్టు తిట్టు, నువ్వే భగవంతుడి వాది విష్ణువి, ఇస్తే వరాలు ఇచ్చి అనుగ్రహించు లేదా నువ్వే చంపి, అంతేగాని నేను మాత్రం నిన్ను వదలను అన్నాడు. వెంటనే దత్తాత్రేయుడు అసలు రూపంతో విష్ణుస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు, త్రిముఖుడైపోయాడు, పక్కన గోవుని పెట్టుకున్నాడు, 4 వేదాలు 4 కుక్కలుగా పక్కన పెట్టుకున్నాడు. నాయనా నువ్వు నన్ను గుర్తించావు, నా ప్రవర్తన చూసి జుగుప్స చెంది అందరూ పోతారనుకుంటాను, కానీ నీలాంటి వాళ్ళు కొంతమంది పట్టుకుంటారు, ఒకప్పుడు ఇంద్రుడు పట్టుకున్నాడు, ఇప్పుడు నీవు పట్టుకున్నావు, నీ కోరికలు తీరుస్తాను, ఏం కావాలో కోరుకోమంటే ఇదిగో వీడు కూడా ఇదే కోరాడు. అనినన్ సంబదమంది అర్జునుడు వేహస్తంభులున్ భూమి పాలన సామర్థ్యము ఘోర సంగర జయోల్లాసంబు ఇష్టార్థముల్ తను పేర్కొన్న జనాళిగా అంచుటయు సద్ధర్మైక తాత్పర్యమును. వాడు కోరుకున్నవి ఏమిటంటే వరుసగా ముందు నాకు 1000 చేతులు కావాలి ఇచ్చేశాడు ఆయన. ఈ 1000 చేతులు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రావాలి, తప్పుడు అనవసరమైనప్పుడు పోవాలి, భూమి మొత్తాన్ని పరిపాలించే సమర్థత కావాలి, ఎవడు ఎక్కడికి పిలిస్తే ఆ క్షణం నేను వెళ్ళగలగాలి, ఎక్కడో భూమికి ఈ చివరున్నవాడు ఆ చివరున్న నన్ను కార్తవీర్యార్జున రమ్మనగానే ఆ పిలుపు నాకు వినపడాలి, నేను వెళ్ళిపోవాలి వాడి దగ్గరికి క్షణాల్లో, నీలాగా వెళ్ళగలిగే శక్తి కావాలి, నేను రమ్మన్న వాళ్ళు నా దగ్గరికి రాగలగాలి, అనేక మహిమలు కావాలి, నేను పిలిస్తే భూమి పంటలు ఇవ్వాలి, జలాలు అగ్ని అన్నీ నా మాట వినాలి, సరే అన్నీ ఇచ్చాడు, ధర్మం మీద నిలబడాలి, అన్నీ బాగానే ఉంటాయి సరే, కాకపోతే ఒక్కటే, ఇన్ని విపరీతమైన కోరికలు కోరడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం ఉంది, నీవు బుద్ధిగా ఉన్నంతకాలం ఈ వరాల వల్ల నీకు లాభం ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు నా వంటి అవతారమూర్తితో తగాదా పడితే మాత్రం నీ చేతులన్నీ తెగిపోతాయి, జాగ్రత్త అని హెచ్చరించాడు దత్తాత్రేయుడు. అబ్బెబ్బే నీ బోటి వాళ్ళతో యుద్ధం చేయనులే అన్నాడు, కానీ చాలా కాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఒకనాడు క్రమక్రమంగా అహంకారం కదా, భక్తితో కూడిన అహంకారం. ఇతడు రావణాదుల్లాగా బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడిలాగా మూర్ఖాహంకారం కాదు, జ్ఞాని స్వతసిద్ధంగా దత్తభక్తుడు. అందువల్ల ఏం చేశాడు, నా ప్రజలలో ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, ఆయుధాలతో మీరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చస్తున్నారట, మీరెవ్వరూ దేవుణ్ణి పూజించకూడదు, మీ వదులు దత్తాత్రేయుణ్ణి నేను పూజిస్తాను, మీరు మాత్రం నన్ను పూజించండి, మీకేమైనా కోరికలు ఉంటే దత్తాత్రేయుణ్ణి దేవుడి దగ్గర మరట్టుకోవద్దు, నన్ను పిలవండి, నేను కోరికలు తీరుస్తాను, నేను ఆయన దగ్గర తీర్చుకుంటాను వెళ్ళి పూజ అంటే. వీడి మధ్యలో మీడియేటర్ అన్నమాట పాప. అంచేత ఎవరి దగ్గర ఆయుధాలు లేవు, ఎవడు వేరే పూజలు చేయకూడదు, ఏం పూజ చేసినా ఈయనే చెయ్యాలి, ఎవరికి కోరికలు ఉన్నా ఈయనే కోరుకోవాలి, ఈయన ఇవాళ అలా ఇచ్చాడు కూడా. ఇలా గడిచింది ఆయన పరిపాలన కొంతకాలం పాటు. ఇంకా తనంతటి వాడు లేడనే స్థాయికి వచ్చాడు ఈయన. ఆ సమయంలో ఒకనాడు మన రావణాసురుడు తగిలే